ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. నేటి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. నేటి చేను కబుర్లు కార్యక్రమంలోని భాగంగా మనం నేరుగా విత్తే పద్ధతిని తెలుసుకోబోతున్నాం. ఈ పద్ధతిని కథ రూపంలో తెలియజేయడానికి మన ముందుకు రాబోతున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు. కథలోని పాత్రధారులు ఏవోగా శ్రీనివాస్, ఆదర్శ రైతుగా హుసేన్, మహిళా రైతుగా రేణుక. కథ ప్రారంభం. నమస్తే సారు, నా పేరు రేణుక.
తెలుసమ్మా, మొన్న కొంత వ్యవసాయానికి కావాల్సిన సమాచారం కోసం ఇక్కడ ఆఫీస్ కి వచ్చావు కదమ్మా.
ఆ అవును సారు, భలే గుర్తుపట్టారు నన్ను.
చెప్పమ్మా, నీ సమస్య ఏంటో.
సారు, ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, నేను వరి సాగు చేయాలనుకుంటున్నాను. మా దగ్గర నీటి సమస్య బాగా ఎక్కువగా ఉంది, ఏమి చేయాలి సారు?
అవునా అమ్మా, మీకు పంపు సెట్లు లేదా బిందు సేద్యం వంటి పరికరాలు ఏమైనా ఉన్నాయా?
అవన్నీ నా దగ్గర ఎక్కడున్నాయి సారు? లేదు సారు, నా పొలానికి ఆనుకొని మా బంధువుల పొలం ఉంది, అందులో ఒక బావి ఉంది, దానిని మేము కలిసి వాడుకుంటాం సారు.
నీకు ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా?
ఎన్ని ఎకరాలని అడగొద్దు సారు, నా దగ్గర ఒక ఎకరం భూమి మాత్రమే ఉంది.
సరే అమ్మా, ఇంకా నీ సందేహం ఏంటో చెప్పమ్మా.
తక్కువ నీటిని ఎక్కువ దిగుబడి రావడానికి ఒక పద్ధతిని చెప్పండి సారు.
నీకు ఎందుకమ్మా బాధ, నేరుగా విత్తే పద్ధతి ఉండగా.
అవునా సారు, ఇది నా పొలంలో బాగా ఉపయోగపడుతుందా? అసలు ఆ పద్ధతి ఏంది సారు?
అవునమ్మా, నీ పొలానికి ఇది బాగా సరిపోతుంది. ఈ పద్ధతి పేరు నేరుగా విత్తే పద్ధతి.
సారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితో తక్కువ విత్తనంతో సాగు చేయడానికి బాగా ఉపయోగపడుతుందా సారు?
చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా. పురుగుల వల్ల మనకు కష్టం ఎలా వస్తుందో, నేరుగా విత్తే పద్ధతి వల్ల అంతే లాభం వస్తుంది.
సారు, మరి ఈ పద్ధతిని పాటించడానికి ఎక్కువ కూలీలు అవసరమవుతారా, తక్కువ కూలీలు అవసరమవుతారా?
మరి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో వర్షాలు ఎలా తగ్గుతున్నాయో అలాగే మన దగ్గర కూలీలు కూడా తగ్గిపోతున్నారు. కానీ ఈ పద్ధతి వాడడం వల్ల నువ్వు అటువంటి బాధలు పడడానికి ఆస్కారం లేదమ్మా. ఎందుకంటే ఈ పద్ధతికి చాలా తక్కువ మంది కూలీలు అవసరమవుతారు.
సారు, ఈ పద్ధతిని పాటించడం వల్ల దిగుబడులు ఎలా ఉంటాయి?
నువ్వు ఈ పద్ధతి వాడడం వల్ల నీకు 10% వరకు ఎక్కువ దిగుబడి వస్తుందమ్మా.
అవునా సారు, భలే చెప్పారు. మరి దీనికి ఎన్ని సంచుల విత్తనం ఉపయోగపడుతుంది సారు?
సంచులంత పెద్ద మాట అవసరం లేదమ్మా, కేవలం 10 నుండి 15 కేజీల విత్తనం సరిపోతుందమ్మా ఒక ఎకరం భూమికి.
నోట్లో చక్కెర వేసినట్టుంది సారు, ఇంత తక్కువ విత్తనం సరిపోతుందా? భలే చెప్పారు.
అవునమ్మా, ఈ విత్తనం సరిపోతుంది.
సారు, ఈ విత్తనాన్ని విత్తుకునే పద్ధతి చెప్పండి సారు.
ఈ పద్ధతి గురించి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే విత్తనాలను ఒకే గోనె సంచిలో 24 గంటల పాటు నానబెట్టాలి. కానీ ఈ పద్ధతిలో మొలక పొడుగ్గా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అవునా సారు, మొలక పొడుగ్గా వస్తే దానికి వచ్చే సమస్యలేంటో జర చెప్పండి సారు.
ప్రతి ఒక్కరి సంపాదన రూపాయితో మొదలవుతుందన్నది ఎంత నిజమో, మొలక పొడుగా పెరగడం వల్ల నష్టం జరుగుతుందన్నది అంతే నిజమమ్మా.
అవునా సారు, ఈ పద్ధతిలో నేలను దమ్ము చేయాలా?
అవునమ్మా, మామూలు పద్ధతి లాగానే ఈ పద్ధతిలో కూడా నేలను దమ్ము చేసుకోవాలి. పొలంలో నీరు ఎక్కువ నిల్వ ఉండకుండా నీరు బయటికి పోవడానికి ఏర్పాట్లు చేయాలి. విత్తే సమయానికి నీరు లేకుండా బురదగా ఉంటే చాలు, కేవలం చిన్న నీటి పొర ఉండేట్టు చూసుకోవాలి. ఇంకా ఈ విత్తనాలను వేయడానికి డ్రమ్ సీడర్ పద్ధతిని వాడాలి.
సారు, మరి ఈ విత్తనాన్ని పాత పద్ధతి వల్లనే ఎక్కువ కూలీలు పడతారా లేదా తక్కువ కూలీలు అవసరమవుతారా?
నేను ఇదివరకు చెప్పినట్లుగా చాలా తక్కువ కూలీలు సరిపోతారమ్మా. కేవలం ఎకరానికి ఇద్దరు లేదా ముగ్గురు కూలీలు సరిపోతారు.
అవునా సారు, ఇద్దరు మరి ముగ్గురు భలే చెప్పారు సారు, ధన్యవాదాలు.
నీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే ఈ పద్ధతి గురించి నేను వివరిస్తాను, చెప్పమ్మా.
సారు, ఇది విత్తడానికి ఎంత సమయం పడుతుంది?
ఇది విత్తడానికి కేవలం మనకు 2 గంటల సమయం సరిపోతుందమ్మా.
అసలు విషయం మర్చినా సారు, ఇప్పుడు మనం ఎంత విత్తనాలు ఎరువుకు వేయాలి?
ఈ పద్ధతిలో కూడా సాధారణ పద్ధతిలో లాగానే మామూలుగా సిఫారసు చేసిన మోతాదు సరిపోతుందమ్మా. కానీ ఈ పద్ధతిలో కేవలం భాస్వరం ఎరువు మరియు పొటాష్ ఎరువు ఎక్కువ మాత్రంలో వేయాలి.
అవునా సారు, నత్రజని వాడకూడదా? వాటిని వాడడం వల్ల ఏం సమస్యలు వస్తాయి?
ఎందుకు లేదమ్మా, మన ఇంట్లో పాలలో ఉప్పు పడడం వల్ల పాలు ఎలా పగులుతుందో ఇక్కడ మనం విత్తుకునే సమయంలో నత్రజని వేస్తే కలుపు పెరిగి ఎక్కువగా నష్టం కలుగుతుంది.
సారు, మరి ఎన్ని రోజులకొకసారి ఎరువులు వేయాలి?
ఇప్పుడు నేను చెప్తున్నాను, సరిగ్గా వినమ్మా. నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసి మొదటి 3వ వంతు భాగం విత్తిన 15 నుంచి 20 రోజులకు, 2వ 3వ వంతు భాగం విత్తిన 40 నుంచి 45 రోజుల వరకు, మరియు మిగిలిన 3వ వంతు భాగం నత్రజని సగం పొటాష్ విత్తిన 60 నుండి 65 రోజులకు వేయాలి.
అయ్యో, ఏమో ఏమో చెప్పారు సారు, అసలు ఏం అర్థం కాలే, మళ్ళీ చెప్పండి.
ఈసారి స్పష్టంగా వినమ్మా. నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసి మొదటి 3వ వంతు భాగం విత్తిన 15 నుంచి 20 రోజులకు, 2వ 3వ వంతు భాగం విత్తిన 40 నుండి 45 రోజులకు, మరియు మిగిలిన 3వ వంతు భాగం నత్రజని సగం పొటాష్ విత్తిన 60 నుండి 65 రోజులకు వేయాలి.
సరే సారు, మన ఊరిలో ఈ పద్ధతిని పాటించే వారున్నారా?
ఎందుకు లేరమ్మా, రవి, కిషన్ ఇంకా హుసేన్ గారు ఇదే పద్ధతిని పాటిస్తున్నారు.
సారు, మరి అందులో ఒకరి పొలాన్ని చూపిస్తారా నాకు?
ఖచ్చితంగా చూపిస్తానమ్మా, ఇప్పుడే మనం ఆయన పొలానికి వెళ్దాం పదమ్మా.
సరే సారు.
నమస్తే సారు, బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు సార్?
ఏమీ లేదయ్యా హుస్సేన్, నీతో ఒక చిన్న పని పడింది, అందుకే వచ్చాను.
నాతో ఏం పని సార్? చెప్పండి సార్, ఏం కావాలో?
ఏమీ లేదయ్యా హుస్సేను, ఈవిడ పేరు రేణుక, తనకు కూడా నీలాగా నేరుగా విత్తే పద్ధతి పాటించాలి అనుకుంటుంది. దానికి నువ్వేమైనా సూచనలిస్తావేమోనని నీ దగ్గరికి తీసుకుని వచ్చాను.
చెప్పమ్మా, నీకు ఏం సందేహం ఉందో?
మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ పద్ధతిని పాటిస్తున్నారు?
నాకు ఎవరు సార్ చెప్పాడు ఈ పద్ధతిని పాటిస్తున్నాను?
మీరు 2 సంవత్సరాల నుంచి ఈ పద్ధతిని పాటిస్తున్నారా? మరి మీకు దిగుబడులు ఎలా ఉంటున్నాయి?
నేను ఈ పద్ధతి వాడడం నుండి నాకు మంచి లాభం వస్తుంది, అందుకే నేను ఈ పద్ధతిని వాడుతున్నాను.
అవునా అండి, ఈసారి నేను కూడా ఇదే పద్ధతిని పాటిస్తాను, అధిక లాభాలను తెచ్చుకుంటాను.
ఇంకేంటి రేణుకమ్మా, ఈ పద్ధతి గురించి నీకు మంచి అవగాహన వచ్చిందనుకుంటున్నాను.
అవును సారు, నాకు మంచి అవగాహన వచ్చింది, బాగా చెప్పారు సారు.
మరి హుస్సేన్ గారు, నేను చెప్పినట్టు నీటి వాడుకకు నేను చెప్పిన పద్ధతులనే పాటిస్తున్నారా?
మీరు చెప్పినట్టు పాటిస్తున్నా సారు.
ఈ పద్ధతిలో ఏ దశలో మనం పొలానికి నీరు అందించాలి సారు?
విత్తనం వేసినప్పటి నుండి పొట్ట దశ వరకు పొలంలో నీరు నిల్వ ఉండకుండా కేవలం బురదలా ఉండేలా చూసుకోవాలి. కానీ ఖచ్చితంగా పిలక వచ్చే సమయంలో పొట్ట దశలో, గింజ పాలు పోసుకునే దశలో, గింజ గట్టిపడు దశలో మనం ఖచ్చితంగా పంటకు నీరు అందించాలి.
సరే సారు, మీరు చెప్పినట్టుగా ఈ దశలో నీటిని అందిస్తాను, మరి ఇంకా ఈ పురుగుల నుండి కాపాడడానికి ఏమి చేయాలి సారు?
ముందుగా ఈ పద్ధతిలో పంటకు గాలి సరిగ్గా అందడానికి కాలిబాటలు వేసుకోవాలి. మరియు ఈ విత్తనాలని 1 కేజీలో 3 గ్రాములు మోతాదులో విత్తనాన్ని శుద్ధి చేయాలి. దీనికి మోనోక్రోటోఫాస్ మరియు ట్రైసైక్లజోల్ వంటి రసాయనాలు వాడాలి.
ఇంకేమైనా పద్ధతులు పాటించాలా సారు?
ఇంకా చెప్పడం మర్చానమ్మా, ఈ పద్ధతిలో కలుపు మరియు సూక్ష్మజీవుల నుండి వచ్చే వ్యాధుల గురించి చెప్తాను, సరిగ్గా వినమ్మా.
మరి ఇందులో కలుపు యాజమాన్యం కొరకు ఏ రసాయనాలు వాడుతారో నాకు జర చెప్పండి సారు.
ఈ పద్ధతిలో కలుపు యాజమాన్యం కొరకు మనం ముందుగా రిఫిట్ రసాయనం మొదటి 25 నుండి 30 రోజులలోపు మనం జల్లుకోవాలి. మరియు ప్రొపానిల్ హెక్టారుకు 3 నుండి 4 కేజీల మోతాదులో, కలుపు 3 నుండి 4 ఆకుదశల్లో ఉన్నప్పుడు మనం జల్లుకోవాలి.
మళ్ళీ చెప్పండి సారు.
ఈ పద్ధతిలో కలుపు యాజమాన్యం కొరకు మనం ముందుగా రిఫిట్ రసాయనం మొదటి 25 నుండి 30 రోజులలోపు మనం జల్లుకోవాలి. మరియు ప్రొపానిల్ హెక్టారుకు 3 నుండి 4 కేజీల మోతాదులో, కలుపు 3 నుండి 4 ఆకుదశల్లో ఉన్నప్పుడు మనం జల్లుకోవాలి.
అంతేనా సారు? ఇంకేమైనా పద్ధతులు పాటించాలా?
ఈ పంటల్లో అగ్గి తెగులు, ఆకుమచ్చలు మరియు తుంగ్రో వ్యాధులు ఈ పంటకి ఎక్కువగా వస్తూ ఉంటాయి.
మరి వ్యాధుల కోసం ఏమైనా రసాయనాలు వాడతారా సారు?
ఎందుకు లేదమ్మా, అగ్గి తెగులకు ట్రైసైక్లజోల్ 1 లీటర్కు 0.6 గ్రాముల మోతాదులో వేసుకోవాలి. దీనిని విత్తన శుద్ధి చేయడానికి థైరామ్ రసాయనం వాడాలి. 1 కేజీ విత్తనానికి 4 గ్రాముల రసాయనం వేయాలి.
సారు, ట్రైసైక్లజోల్ ఎంత వేయాలి?
1 లీటర్కు 0.6 గ్రాముల మోతాదులో వేసుకోవాలమ్మా.
అవునా సారు, అసలు విషయం మరిచినాను. కోత కోయడానికి ఏ పద్ధతులు వాడతారో చెప్పండి సారు.
మామూలు పద్ధతిలో లాగానే కొంతమంది పని వాళ్ళను పెట్టించి కొడవలతో కోత చేయించాలి. లేదా ఇప్పుడు మనకు కంబైన్డ్ హార్వెస్టర్ పరికరాలు కూడా వచ్చేసాయి. ఈ మధ్య కాలంలో ఈ పరికరాలతో ఎక్కువగా కోత కోస్తున్నారు.
అవునా సారు, మీరు చెప్పినట్లే పాటిస్తాను సారు.
చెప్పడం మరిచానమ్మా, ఈ పద్ధతిలో వేప నూనె వాడితే దానికి పట్టిన పురుగులు ఆకును ఎక్కువగా తినకుండా ఉంటాయి.
సరే సారు, మీరు చెప్పినట్టు నీటి యాజమాన్యం, రసాయన యాజమాన్యం, వేప నూనె సరిగ్గా వాడతాను.
ఈ పద్ధతికి సంబంధించిన కొన్ని కవితలు. పురుగుల వల్ల వచ్చేది కష్టం, నేరుగా విత్తే పద్ధతి అంటే మాకు ఇష్టం. కవిత వ్రాయటంలో ఎంత ఆనందం ఉందో, నేరుగా విత్తే పద్ధతి వాడడంలో అంతే లాభముంది. అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది ఏమీ లేదు. నేరుగా విత్తే పద్ధతి సాగుతో సాధ్యం కానిది ఏమీ లేదు. దున్ని దున్ని దున్నంగా అలసిపోయావా రైతన్న.
విన్నారుగా రైతన్నలు, నేరుగా విత్తే పద్ధతి వలన ఎంత లాభం ఉందో, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులను పొందవచ్చు. కనుక తప్పక ఈ పద్ధతిని పాటించండి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. మరిన్ని వివరాలకు, సందేహాలకై సంప్రదించండి కిసాన్ కాల్ సెంటర్ 1800 1501. మరలా చెప్తున్నా, కిసాన్ కాల్ సెంటర్ 1800 1501. మళ్ళీ వచ్చే వారం ఒక కొత్త పద్ధతితో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈ వారం మన చేను కబుర్లలో పరిసరాల పారిశుద్ధ్యం గురించి తెలుసుకుందాం.
మన చుట్టూ ఉన్న పరిసరాలను మన అలవాట్లతో, ప్రవర్తనతో మలినం చేస్తున్నాము. తినే అన్నాన్ని, త్రాగే నీటిని, పీల్చే గాలిని చేతులారా మనమే కలుషితం చేసి మన ఆరోగ్యాన్ని హానికరం చేసుకుంటున్నాము. ఇది అందరికీ తెలియకపోవడం ఒక కారణమైతే, నిర్లక్ష్యం, అశ్రద్ధ, తేలిక భావం, జరుగుతున్న పద్ధతుల్లో మార్పుని అంగీకరించలేకపోవడం మరికొన్ని కారణాలు. మనిషి మనస్ఫూర్తిగా అనుకుంటే అన్ని సాధ్యమే అన్న సూక్తిని రుజువు చేయడానికి మన గ్రామాల్లోనే ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. కొన్ని ఉపకరణాలను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఉచితంగాను తక్కువ ఖర్చుతోనూ అందిస్తున్నాయి. ఈ సదుపాయాలన్నీ మనం ఉపయోగించుకుంటే మానవ నిర్మిత వ్యాధులు మన జోలికి రాకుండా చేయవచ్చు. పరిశుభ్రమైన త్రాగునీరు. నీటి కాలుష్యం వల్ల మనకు కలరా, నీల విరేచనాలు, పచ్చకామర్లు, పోలియో, అమీబియాసిస్, చీము, రక్త విరేచనాలు, టైఫాయిడ్, నులుపురుగుల వ్యాధులు రావచ్చు. కలరా, నీల విరేచనాలు ప్రాణాలు తీసే రోగాలు. పచ్చకామర్లు దీర్ఘకాలం బాధిస్తుంది, ముదిరితే ప్రాణాలు తీయవచ్చు. పోలియో జీవితాంతం అంగవైకల్యం కలిగిస్తుంది. నులిపురుగుల వ్యాధులు, అమీబియాసిస్ దీర్ఘకాలం మనిషిని బాధ పెడతాయి. ఇలా మనకు వచ్చే చాలా సాధారణ వ్యాధులు అపరిశుభ్రమైన నీరు త్రాగటం వలనే. ఎండాకాలం మరియు వానాకాలంలో మనం తాగే నీరు కలుషితమవుతుంది. ఎండాకాలంలో నీటి వనరులలో నీరు ఇంకి నీరు పాడవుతుంది. వానాకాలంలో తాగునీటి వనరులలో దుమ్ము, చెత్త, చెదారం, కొన్ని రసాయనాలు కలిసి నీటిని కలుషితం చేస్తాయి. తాగునీటితో వచ్చే వ్యాధులకు నివారణ కంటే నిరోధనమే మంచిది. కొన్ని సామాన్య జాగ్రత్తల ద్వారా మనం తాగే నీటిని మనమే రక్షించుకోవచ్చు. తాగునీటి వనరులను కలుషితం చేయకండి, మలమూత్ర విసర్జనకు వాడకండి. తాగునీటి వనరులలో పశువులను కడగకండి. మీరు దగ్గరలో గొట్టపు బావి ఉంటే గొట్టపు బావి నీరే తాగండి. గొట్టపు బావి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో మీ గ్రామంలో తాగునీటిని పరీక్ష చేయండి. సమస్యలుంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్య కార్యకర్త లేదా గ్రామీణ నీటి సరఫరా సిబ్బంది సహాయంతో తాగునీటి వనరులలో క్లోరినేషన్ జరిగేలా చూడండి. ఆరోగ్య కార్యకర్తల దగ్గర క్లోరిన్ టాబ్లెట్లు ఉచితంగా లభిస్తాయి. క్లోరిన్ టాబ్లెట్లు పొడి చేసి తాగునీటిలో కలిపి నీటిని రక్షించుకోవచ్చు. ఒక క్లోరిన్ టాబ్లెట్ 20 లీటర్ల నీటిని క్లోరినేషన్ చేస్తుంది. వీలైనంత వరకు గుంటలలోని నీరు, చెరువులలోని నీరు తాగకండి. నీరు ఎలా కాలుష్యం అవుతుంది? సెప్టిక్ ట్యాంక్ మరియు మూత్రశాలల పైపులు లీక్ అవటం వలన నీటి వనరు దగ్గరలో మరుగుదొడ్డి, మురికి కాలువ, గొడ్ల సావిడి ఉండటం, బట్టలు ఉతకడం, కలుషితమైన నీరు బావుల్లోకి, నీటి ఊటలలోకి చేరుట వలన, మురికిగా ఉన్న ప్రాంతాలలో నీరు సేకరించడం వలన, పరిశ్రమలలోని రసాయన వ్యర్థాలు భూగర్భ జలంలోకి చొచ్చుకుపోవటం వలన, వరదల వలన నీటి వనరులలో చెత్తా చెదారం చేరడం వలన, నీరు నిల్వ చేసే తొట్లు, పంపులు, బకెట్లు ఇంకా ఇతర పాత్రలపై మూతలు లేకుండా ఉండటం వలన, నీటి వనరుల వద్ద అంటే బోరు, బావి, వీధి పంపుల వద్ద బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటం, స్నానం చేయటం వంటి పనులు చేయడం వలన, మంచినీటి సరఫరా చేసే గొట్టాల ఉపరితలంపై నీటి గుంటలు ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండటం వలన, నీటి మూలాధారం వద్ద చెడిపోయిన పదార్థాలను మరియు పనికిరాని వ్యర్థాలను పడవేయటం వలన, బహిరంగ మలమూత్ర విసర్జనల వలన, వీటి వలన మన కంటికి కనబడని హానికరమైన క్రిమిలెన్నో నీటిలో చేరుతాయి. మీ గ్రామంలో నీరు సురక్షితంగా ఉంచుకోవాలంటే ట్యాంకులలో చేరిన చెత్తా చెదారాన్ని ముందుగా ఏరి పారవేయాలి. నీరు నిల్వ చేసే ట్యాంకులను తప్పనిసరిగా మూతలు ఉండేటట్లు చూసుకోవాలి. ట్యాంకులలో నీటిని ముందుగా ఖాళీ చేసి శుభ్రంగా కడిగించాలి. 3 నెలలకొకసారైనా ట్యాంకులను శుభ్రపరచుకోవాలి. ట్యాంక్ గోడలను బ్లీచింగ్ పౌడర్ తో అద్దాలి. క్లోరినేషన్ చేయాలి. తాగే నీటిని క్లోరినేట్ చేయడం వలన నీటి ద్వారా వ్యాపించే కలరా, నీల విరేచనాలు, కామెర్లు, పోలియో వంటి అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. తాగే నీటిని శుద్ధి చేయడానికి క్లోరినేషన్ ఉత్తమమైన పద్ధతి. తాగే నీటిలో క్లోరిన్ కలపడం వలన హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేయవచ్చు. కానీ కొన్ని రకాలైన వైరస్లపై మరియు స్పోర్లపై అధిక మోతాదులో కలిపితే తప్ప, ముఖ్యంగా పోలియో మరియు కామెర్లు వంటి వ్యాధులను కలిగించేవి, వాటిపై క్లోరిన్ యొక్క ప్రభావం ఉండదు. క్లోరినేషన్ చేయడానికి సూచనలు. క్లోరినేషన్ చేయవలసిన త్రాగునీరు బురద నీరు కాకుండా తేటగా ఉండాలి. తాగే నీటి యొక్క క్లోరిన్ డిమాండ్ అంచనా వేయాలి. కాంటాక్ట్ పీరియడ్ అనగా క్లోరినేషన్ చర్య సమయం 1 గంట ఉండాలి. అంటే క్లోరిన్ కలిపిన నీటిని ఒక గంట తర్వాతనే వాడాలి. రెసిజువల్ క్లోరిన్ అనగా మిగులు క్లోరిన్ కనీసం 0.5 మిల్లీగ్రాములు ఒక లీటర్ కి ఉండాలి. క్లోరినేషన్ చేసే పద్ధతి. క్లోరినేట్ చేయడానికి నీటి ట్యాంకులలో కలపవలసిన బ్లీచింగ్ పౌడర్ మొత్తాన్ని ఒక బకెట్ లో తీసుకుని పలుచని పేస్ట్ గా తయారు చేసి బకెట్ లో 3 వంతుల నీరు పోసి బాగా కలపాలి. 10 నిమిషాల తర్వాత ఆ బకెట్ లోని తేట నీరు వేరొక బకెట్ లోకి మార్చి మిగిలిన దానిని పారబోయాలి. లేనిచో ట్యాంకులలోని నీరు కఠినంగా మారుతుంది. నీటి ట్యాంకులలో తేట నీరు అనగా క్లోరిన్ ద్రావణం గల బకెట్ ట్యాంక్ మధ్యలో ఉంచి బాగా కలిసేంత వరకు బకెట్ను పైకి కిందకి కలపాలి. బాగా కలపటం వలన క్లోరిన్ ద్రావణం ట్యాంక్ లోని నీటిలో పూర్తిగా కలిసిపోతుంది. 1 గంట తర్వాత ఆ నీటిని త్రాగడానికి ఉపయోగించుకోవచ్చు. త్రాగునీరు ఇంట్లో సురక్షితం చేసుకునే పద్ధతులు. నీటిని ఫిల్టర్ ద్వారా వడగట్టటం. బిందె నీటిలో లేదా 20 లీటర్ల నీటిలో 0.5 గ్రాముల క్లోరిన్ బిల్ల వేయటం. 1000 లీటర్ల నీటిలో 2.5 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలపటం. నీరు మడ్డిగా బురదగా ఉన్నట్లయితే అందులో పటిక వేసి కలిపి 2 గంటల పాటు కదలకుండా ఉంచి మలినాలు అడుగున చేరుకున్న పిదప వడగట్టి కాయటం. పటిక కలిపినా కూడా సాధ్యం కాకపోతే క్లోరిన్ బిల్లను కలపాలి. అదే విధంగా మునగ గింజలను కూడా నీటిలో వేయటం వలన నీటిలోని మట్టి అడుగుకు చేరుతుంది. పై నీటిని తేర్చి వాడుకోవచ్చు. చేతులను ముందుగా శుభ్రంగా కడుక్కొని తరువాత పరిశుభ్రంగా ఉన్న బట్టతో నీటిని వడపోయాలి. నీటిని శుద్ధి చేయటంలో మరిగించడం ఒక పంచి పద్ధతి. ఈ పద్ధతి వలన నీటిలో ఉన్న వ్యాధికారకమయ్యే సూక్ష్మజీవులు చనిపోతాయి. గొట్టపు బావి. గ్రామాలలోని ప్రజలు నదులలో, చెరువులలో, కొలనులలో, కాలువలలో స్నానం చేస్తుంటారు. బట్టలు ఉతుకుతారు, పశువులను కడుగుతారు, కొన్నిసార్లు అదే నీటిని త్రాగటానికి కూడా ఉపయోగిస్తారు. గొట్టపు బావి లేదా వీధి కుళాయిల ద్వారా సరఫరా చేయబడే నీటినే వాడాలి. ఇంటికి దగ్గరగా గొట్టపు బావి నీరు లేదా వీధి కుళాయిల నీరు లేకపోతే ఇతర చోట్ల నుండి తెచ్చుకున్న నీటిని కాచి చల్లార్చి త్రాగాలి. నీటిని మరుగ కాచిన తరువాత ఒక పరిశుభ్రమైన పాత్రలో ఆ నీటిని నిల్వ ఉంచి దానిపైన మూత పెట్టాలి. ఈ నీటిని త్రాగటానికి వీలుగా ఒక గరిటెను ఉపయోగించి ఆ పాత్రలోని నీటిని తీసుకోవాలి. నీటిని శుభ్రపరచటానికి నీటిలోని హానికర క్రిములను చంపివేయటానికి నీళ్లలో క్లోరిన్ కలపాలి. మరుగుదొడ్లు. మన గ్రామంలోనూ, పట్టణాలలో, ఖాళీ ప్రదేశాలలో మల విసర్జన చేయటం వలన పరిసరాలు అపరిశుభ్రమై కలుషితమవుతాయి. 5 సంవత్సరాలలోపు వయసులోని పిల్లలు అంటువ్యాధులు సోకి అధిక మరణాలు జరగటానికి ఇది ముఖ్య కారణము. శాస్త్రీయ మరుగుదొడ్లను వాడితే మలము ద్వారా వ్యాపించే వ్యాధులను అతి సులభంగా నివారించవచ్చు. చెత్త మరియు మురికి నీటిని తొలగించే విధానాలు. కంపోస్ట్ పిట్టు. గ్రామాలలో చెత్త చెదారం వేయటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండవు. ఎవరింటి ముందు వారే ఖాళీ స్థలాలలోనే వేయటం జరుగుతుంది. దీని వలన గ్రామంలో పలుచోట్ల చెత్త చెదారంతో నిండి ఉంటుంది. ఈ చెత్త ఎండకు ఎండి పొడిగా తయారయ్యి గాలిలో కలిసిపోయి ఊరంతా విస్తరిస్తుంది. వర్షాకాలంలో నీటిలో కలిసి గ్రామంలో ప్రవహిస్తుంది. ఇందులోని సూక్ష్మక్రిములు గాలి ద్వారా, నీటి ద్వారా, మనం తినే ఆహారం ద్వారా అంటువ్యాధులు ప్రబలిస్తాయి. చెత్త చెదారంను గోతిలో వేసి ప్రతివారం లేదా 10 రోజులకొకసారి గోతిలో వేసిన చెత్త కసువును ఒక రేకుతో లేదా కర్రతో చదును చేసి దానిమీద 3 చేతి వేళ్ల మందం మట్టిని కలపాలి. దీనివల్ల ఈగల ఉత్పత్తి జరగదు, ఈగలు పెరగవు. గొయ్యి చెత్త కసువుతో పూర్తిగా నిండిపోయిన తర్వాత దానిపైన మట్టితో పూర్తిగా కప్పివేసి చదును చేసి కదపకుండా ఉంచాలి. 2-3 నెలల కాలంలో ఈ గోతిలోని చెత్త చెదారాలు నాణ్యమైన ఎరువుగా అవుతాయి. మురికి కాలువలు. వాడుక నీరు ప్రవహించటానికి సరైన సదుపాయాలు లేక ఇంటి ముందర నిల్వ ఉంటే ఈగలు, దోమలు పెరిగి అంటువ్యాధులను కలిగించటమే కాక అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. ఈ నీరు గ్రామానికి దూరంగా వెళ్లిపోయే విధంగా కాలువలు తీసుకుని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇంకుడు గొయ్యి. ఛాతీ ఎత్తు లోతు వెడల్పున ఒక గొయ్యి తీసి దానిలో అనేక పరిమాణాలలో ఉన్న రాళ్లు, ఇటుక ముక్కలతో సగానికి పైగా నింపితే వాడుక నీరు అందులో నుండి నెమ్మదిగా భూమిలోనికి ఇంకుతాయి. వీటి ద్వారా దోమలు వృద్ధి చెందకుండా అరికట్టవచ్చు. పెరటి తోటలు. అవకాశం ఉన్న చోట్ల, వీలున్న ప్రదేశాల్లో ఈ వాడుక నీటిని దగ్గరలో గల పెరటి తోటలోనికి మళ్లించవచ్చు. వీటిని ఉపయోగించి మంచి కూరగాయలు, ఆకుకూరలు పండించవచ్చు. కాని సబ్బునీరు మొక్కల వైపు మళ్లించకూడదు. విన్నారు కదా శ్రోతలు పరిసరాల పారిశుద్ధ్యం గురించి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరు ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, వరిలో ఇన్పధాతు లోపం కనిపించినప్పుడు ఏ మందు పిచికారీ చేయాలి? ఏ అన్నబేది, బి పొటాష్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అన్నబేది. గత వారం రెండవ ప్రశ్న, ఆరుతడి పద్ధతిలో వరి సాగులో ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పెట్టుకోవాలి? ఏ 5 రోజులకు ఒకసారి, బి 7 రోజులకు ఒకసారి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 7 రోజులకు ఒకసారి. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు మణిదీప్ సంగారెడ్డి, వి నాగేశ్వరరావు నర్సాపురం, డాక్టర్ స్వరూప దోమల్గూడ, జిఎస్ దేవి జోగిపేట, రాకేష్ వరంగల్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ రామూర్తి హైదరాబాద్, భిక్షపతి గుమ్మడిదల. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు చెర్ల రాంబాబు వరంగల్. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరు అందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. నేరుగా విత్తే పద్ధతిలో ఎన్ని అడుగుల నీరు ఉండాలి? ఏ 3 నుంచి 4 ఇంచులు, బి 2 నుంచి 2.5 ఇంచులు. ప్రశ్న మరోసారి, నేరుగా విత్తే పద్ధతిలో ఎన్ని అడుగుల నీరు ఉండాలి? ఏ 3 నుంచి 4 ఇంచులు, బి 2 నుంచి 2.5 ఇంచులు. ఈ వారం రెండవ ప్రశ్న, నత్రజనిని ఎన్ని భాగాలుగా వెయ్యాలి? ఏ 2 భాగాలు, బి 3 భాగాలు. ప్రశ్న మరోసారి, నత్రజనిని ఎన్ని భాగాలుగా వెయ్యాలి? ఏ 2 భాగాలు, బి 3 భాగాలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 ఏ అని, బి అయితే 1 బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 ఏ అని, బి అయితే 2 బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.